तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। జాగ్రత్తగా అందరం ఒక పంధాలో వెళ్తున్న వాళ్ళం కనుక చెప్పే సూచనలు జాగ్రత్తగా వినండి. పనిచేస్తోంది అది. చెప్పే నా మాటలు వినిపిస్తున్నాయి కదా. అంతేట మీరు జాగ్రత్తగా చెప్పేటటువంటి మాటలు విని అర్థం చేసుకోండి. ఈనాడు ఉన్నటువంటి ప్రపంచంలో పరిస్థితులు చూస్తూ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే 2 సంవత్సరాలలో మానవ జాతి అంతరించపోవచ్చు. అసలు ఏ మనిషి మిగలడు అని సైంటిస్టులు చెప్తున్నారు. వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రమాదకర స్థితికి మీ అంతటి మీరు మీలో ఉన్నటువంటి జ్యోతిని వెలిగించి ఆ జ్ఞాన జ్యోతి అందరికీ అందజేయగలిగితే బతికి బట్టగడతాం. లేకపోతే మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి, చివరికి 2 ఏళ్ల తర్వాత ఏమీ మిగలకపోవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు. 7 ముఖ్యమైన కారణాలు చెప్తున్నారు, మెయిన్ కాజెస్. పోవచ్చు ప్రపంచం 2011-12కి 100లో 9 మందో 8 మందో బతికితే చాలా అదృష్టం అని. అదే పరిస్థితి. వాతావరణాన్ని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, ఎండ వేడి ఎక్కిపోతుంది. కొంచెం మనం దానికి అనుకూలమైనటువంటి మార్పులు అవి తీసుకురాకపోతే, బయట ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా మీ ఇంట్లో కూలర్ ఉంటే మీరు చల్లగానే ఉంటారు, అవునా కాదా? అంచేత మొత్తము మనం నేర్చుకుంటున్నటువంటి సాధనలు ఎక్కడ నేర్చుకున్నా వాతావరణంలో ఉన్నటువంటి ఉగ్రతను తగ్గించి. నరసింహస్వామి కోపాన్ని ఎవరు తగ్గించారో తెలుసా మీకు? కథ తెలుసా మీకు? నరసింహస్వామి నరసింహావతారం గురించి తెలుసా? చాలా కోపంలో ఉంటాడు. లక్ష్మీదేవి వెళ్తుంది, ధైర్యం చాలదు, బ్రహ్మ వెళ్లాలనుకుంటాడు, ధైర్యం ఎవరికి ధైర్యం చాలదు ఆయన కోపాన్ని తగ్గించడానికి. ఊగిపోతున్నాడు. అప్పుడు వెళ్ళిన దేవుడు ప్రహ్లాదుడు వెళ్ళాడు. ప్రహ్లాదుడు ఏమైనా యుద్ధం చేశాడా? చేశాడా తన తండ్రితో ఎప్పుడైనా యుద్ధం? కథ తెలుస్తోందా మీకు? మీరు ఊహా అనకపోతే నాకు మీకు అర్థమవుతుందో తెలియదు, నేనేం చెప్తున్నానో నాకే తెలియదు అనిపిస్తుంది. నేను చెప్తుంది అర్థమవుతుందా? ప్రహ్లాదుడు ఎప్పుడూ తండ్రితో గొడవ పడలేదు. తండ్రి తనకి తాను ఎన్ని కష్టాలు పెట్టినా ఒక్కసారి కూడా తన ఆరాధ్య దైవం నారాయణతో వచ్చి నన్ను రక్షించమని అడగలేదు. తండ్రి పిలిపించుకున్నాడు, ఈ స్తంభంలో ఉంటాడా అంటే ఉంటాడన్నాడు. ఉంటాడంటే ఆయన ఊరుకోవచ్చు కదా. ఊరుకోకుండా ఏం చేశాడు? స్తంభాన్ని బదలగొట్టాడు, తను బదలైపోయాడు. ప్రహ్లాదుడు ఏం చేయలేదు. అంచేత అప్పదీపోభవ బుద్ధుడు అదే చెప్పాడు. పిరమిడ్లో బేసిక్ కూడా అదే ఇక్కడ రాసింది కదా, అప్పదీపోభవ. కానీ మనం సాధనలు చేస్తున్నప్పుడు, ధ్యానాలు చేస్తున్నప్పుడు దాన్ని మనం లక్ష్యంగా పెట్టుకుంటున్నామా? మనలో ఉన్నటువంటి దీపం వెలిగించుకుంటున్నామా? వెలిగించుకుంటున్నామా లేదా అని ఎప్పుడు అర్థమవుతుంది మీకు? మీ జీవితంలో అర్థమవుతుంది దీపం మీకు వెలిగిందో లేదో. ఇక్కడంతా ముళ్ళు అవి పడున్నాయి, గాజు పెంకులు పడున్నాయి, చీకటిగా ఉంది. చెప్తారు ఎవరో మీకు, చాలా విశాల క్షేత్రంలో ముళ్ళు గాజు పెంకులు అన్నీ ఉన్నాయి, మీరు వెళ్తే కాళ్ళు గుచ్చుకుపోతాయి అని. విశాలమైన క్షేత్రం, 100 స్క్వేర్ మైల్స్ అనుకోండి, అంత పెద్ద క్షేత్రంలో ముళ్ళు అవి అన్నీ ఉన్నాయి. కానీ మీ చేతిలో టార్చ్ లైట్ ఉంటే ఏం చేస్తారు మీరు? ముళ్ళు తీయక్కర్లేదు, గాజు పెంకులు తీయక్కర్లేదు, మీరేం చేయాలి? కాస్త పక్కన జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే అదేమీ చేయదు. ఎప్పుడు అప్పదీపోభవ, బీ ఏ లైట్ టు యువర్ సెల్ఫ్. అంచేత మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరైనా, నేను ఒక సంస్థ గురించి నేను చెప్పటం, ఎవరు ధ్యానం చేసినా ఉద్దేశం ఏంటి అంటే, ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏ ఒక్కడు కూడా దాన్ని నివారించలేడు, కానీ వాడు ఏం చేయగలడు, అడుగులు జాగ్రత్తగా వేయగలడు, వాడికేం దెబ్బతగలడు, దాటుకుంటే వెళ్ళిపోతాడు. కానీ ఇదంతా దాటుకుంటే వెళ్ళిపోవటానికి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, దీపం వెలగాలి అంటే గాలి ఉండాలి కదా. గాలి లేని చోట దీపం పెడితే ఏమవుతుంది, వాక్యూంలో అసలు దీపం వెలగదు. గాలి ఎక్కువ అవుతే దీపం వెలుగుతుందా? మరి గాలి ఉండాలి, మళ్ళా గాలి ఎక్కువ అవ్వకూడదు. అంటే గాలి ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. అది సమానంగా ఉంచుకోగలిగితే దానిని యోగము అని శ్రీకృష్ణుడు చెప్తాడు. సమత్వం యోగ ఉచ్యతే. మీ గాలి ఎలా ఉంది, మీలో మీలో దీపం వెలగాలి అంటే గాలి తక్కువ ఉన్నా దీపం వెలగదు, గాలి ఎక్కువ అయితే దీపం ఆరిపోతుంది. దాన్ని మీరు బ్యాలెన్స్ చేయాలి. దేన్ని బ్యాలెన్స్ చేయాలి, మనలోకి వెళ్ళేటటువంటి గాలి. మరి మనలోకి వెళ్ళేటటువంటి గాలి ఎక్కడి నుంచి వస్తుందయ్యా బాబు? గాలి ఎక్కడి నుంచి వస్తుంది మనలోకి? చేతుల్లోంచి వస్తుందా గాలి, కాళ్ళల్లోంచా, చెవుల్లోంచా? రెండే ఉన్నాయి గాలికి వెళ్ళటానికి మార్గం, ఒకటి నోరు, ఒకటి నాసిక. నోరు భగవంతుడు ఏర్పరిచింది ఒక పనికి, నాసిక ఉపయోగించవలసింది ఒక పనికి. నోటిని తాగటానికి తినటానికి ఉపయోగించాలి తప్ప గాలి పీల్చుకోవటానికి కాదు. కారణం ఏమై ఉంటుంది, పీల్చుకోవచ్చు కదా. నోటితో గాలి పీలిస్తే తక్కువ గాలి వెళ్తుందా, ఎక్కువ గాలి వెళ్తుందా? డౌటా మీకేమైనా? నోటితో గాలి పీలిస్తే ఎక్కువ గాలి వెళ్తుంది, ఎక్కువ గాలి వెళ్తే తప్పు కదా. అంచేత సింపుల్ కారణం అంతకంటే అందులో మీరు సైన్స్ అది ఒక్కలే. నోటితో గాలి పీలిస్తే పీల్చవలసిన దానికంటే ఎక్కువ గాలి వెళ్తూ ఉంటుంది, అంచేత మీరు ముక్కుతోనే గాలి పీల్చాలి. ఎలా పీల్చాలి ముక్కుతో? దీనికి గాయత్రి మంత్రం ఎలా ఉపయోగపడుతుంది అన్నది నేను చెప్పబోతున్నాను. గాలి పీల్చుకోవటం ముఖ్యమే, ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి. కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా వాడి ముక్కు ఎలా ఉంటుందో చూశారా? ఈసారి చూడండి, ఇంట్లో ఎవరికైనా కోపం వచ్చినప్పుడు మీకు కోపం రాదు, వాడి కోపం మీద నవ్వు వస్తుంది. మామూలుగా కూడా ఉండదు, ఊపిరి బుసబుసలు కొడుతూ ఉంటుందన్నమాట. శాంతంగా ఉన్నప్పుడు బుసబుసలు కొట్టండి, శాంతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు పిల్లలు గాలి పీల్చుకోవటం చూశారా? ఈసారి జాగ్రత్తగా చూడండి, వాళ్ళు ముక్కుతో గాలి పీల్చుకుంటున్న కడుపు పైకి కిందకి వెళ్తుంది చిన్నపిల్లలు. అది కరెక్ట్ బ్రీదింగ్ అంటాం. కడుపుతో గాలి పీల్చాలి. ఎలా పీల్చాలి? ముక్కుతో గాలి లోపలికి వెళ్తోంది, ముక్కులోంచి గాలి బయటకు వస్తుంది. మరి కడుపుతో ఎలా పీలుస్తాం? ముక్కుతో కదా పీల్చమన్నారు మాస్టారు, కడుపుతో ఎలా పీలుస్తాం? సరే, అనుమానం వచ్చినప్పుడల్లా గురువుని అడగాలి కదా. సరే, మనం అనకాతల ధ్యాన ముద్రలో కూర్చున్నటువంటి గురువుని అడుగుదాం, ఏం చెప్తాడో చూద్దాం. ఎందుకు ఈ గురువుని అడగమంటున్నాను? కృష్ణం వందే జగద్గురువు కనుక డైరెక్ట్ గా హయ్యెస్ట్ అథారిటీని అడిగిస్తే పోతుంది కదా. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర అన్నాడు. ముందు కూర్చోటం నేర్చుకోండి అయ్యా బాబు. కుర్చీలో ఎందుకు కూర్చుంటారు? కింద కూర్చోగలిగేవాడు కింద కూర్చుంటే నేను ఆనందిస్తాను. కాదండి, మీరు పైన కూర్చుంటారా అంటే నేను కిందకు వచ్చి కూర్చుంటాను. కూర్చోలేని వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, లేకపోతే నా గౌరవానికి భంగం అండి, నేను కుర్చీలోనే కూర్చోవాలి అనుకునేవాళ్ళు ఫ్రీడమ్ అంతా ఒకటే. కానీ కింద కూర్చుంటే చెప్పింది అర్థం అవుతుంది, పాపం ఆయన అలాగే కూర్చున్నారు. కుర్చీలు ఒకదాని మీద ఒకటి పెట్టి పై వెనక్కి తీసేయండి, చాప లేకపోతే నేల మీద కూర్చోవచ్చు. ఇంకోటి కుర్చీలు చప్పుడు కాకుండా తీయగలిగితేనే కరెక్ట్. చప్పుడు ఎందుకు అవ్వాలా? కుర్చీలు తీస్తూ ఉంటే అవ్వాలా? చిన్న చిన్న పనుల్లో శ్రద్ధ కనిపించాలి. ఆయన చెప్పిందే చెప్తున్నాను, నేను సంస్కృతంలో చెప్పాడు భగవద్గీతలో, శ్రద్ధామయోయం పురుష. చప్పుడవ్వకూడదు కుర్చీలు, అప్పుడు నీకు ఫుల్ మార్క్స్. అది కరెక్ట్ కూడా. కొంచెం తగలకుండా కూర్చోండి. అంటే కొంచెం నేను వచ్చింది మీకు, మీ జీవితంలో ఇవాళ మార్పులు వచ్చేయాలి. తక్షణం లైట్ వెలగగానే ఒక గుహలోకి వెళ్ళాడు ఒకడు, మొదటిసారి గుహలోకి వెళ్ళాడు. వెళ్ళమండి, మడతలు కరెక్ట్గా చేయండి, ఇంట్లో కూడా ఏ పని చేసినా కరెక్ట్గా చేయండి. ముందు అది నేర్చుకుంటే ఇవాళ చాలు. బట్టలు ఆరేస్తాం, అంచులు కరెక్ట్గా ఉండాలి, శాస్త్ర ప్రకారం అయితే స్త్రీలందరూ ఒకవైపు పురుషులందరూ ఒకవైపు అంటాం. కానీ మీరు బిజీగా ఉన్నావు ల్యాప్టాప్ లో కనుక నిన్ను వదిలేస్తాను. నువ్వు ఎందులో బిజీగా ఉన్నారా? లే, లైన్లో కూర్చోండి, లైన్లో కూర్చోండి. పిల్లలు ముందుకు వచ్చేస్తే మీకు సుఖంగా, నేను కనిపిస్తా సుఖం. లైన్లో కూర్చోండి, మీరు ఇలా లైన్లో కూర్చోండి. కానీ కూర్చునేటప్పుడు నేను కనిపించేటట్టు తిరిగి కూర్చోండి, అయితే మెడ నొప్పి పెడుతుంది. నా వైపు తిరిగి కూర్చుంటే మెడ నొప్పి పెట్టదు. నా వైపు తిరిగి కూర్చోండి. యాంగిల్ యాంగిల్ కరెక్ట్ గా ఉంచుకుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడు మీకే అర్థమైందా? ఇందాక కూర్చున్న స్థితిలో ఇప్పుడు తేడా వచ్చింది కదా. మరి తేడా ప్రతిసారి రావాలి, లేకపోతే ఎందుకు ఆయన అక్కడ కూర్చోబెట్టారు? మీరు ఆయన నేల మీద కూర్చున్నాడా? లేదు, లేదో పట్టి వేసుకున్నాడే. కానీ జగద్గురువు కూర్చున్న విధానం చూసి మనం నేర్చుకోకపోతే మీకు ఇంకోటి అర్థం కాదేమో. కూర్చునే విధానమే పిరమిడ్. మీరు గీతలు గీసి చూడండి, అది పిరమిడ్ అవుతుంది. లోపల పిరమిడ్ ఏర్పడాలి, బయట కాదు. కానీ బయట ఉంటేనే కదా, బయట ఏ అని రాసి చూపిస్తే వాడి బుర్రలో ఏ ఇలా రాయాలి అని అంకితం అయిపోతుంది. వాడికి అంకితం కాకపోతే ఈ జన్మలో ఏ రాయలేడు వాడు. అంచేత బయట ఏ రాస్తాం, బయట పిరమిడ్ ఉంటుంది. ఇంకోటి శాస్త్రజ్ఞులందరూ ఏం చెప్పారు అంటే, పిరమిడ్ లాంటి కట్టడాలు ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీస్ అందరూ మీటింగ్ వేసుకున్నారు, కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. పిరమిడ్ మీద వాళ్ళు పెట్టుకుని మనం కట్టిద్దామని చూశారు. నో బడీ కెన్ బిల్డ్ ఇట్. పిరమిడ్ లాంటి యాక్యురసీని ఎవడు తేలేడు. వాళ్ళ చేతులు ఎత్తేశారు, మేము చేయలేమండి, అసలు ప్రయత్నించాం, మనం తెలుసు చేయలేమని. మరి ఏముంది పిరమిడ్ లో? ఏముంది పిరమిడ్ లో అంటే, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. భగవద్గీత 6వ అధ్యాయంలో పిరమిడ్ గురించి చెప్పాడు. ఏం చెప్పాడు ముందు? సమం, బ్యాలెన్స్. గాలి పీల్చుకోవటంలో బ్యాలెన్స్, తర్వాత ముందు కూర్చోవటంలో బ్యాలెన్స్ రావాలి కదా. మరి మీకు బ్యాలెన్స్ వచ్చిందంటారా? ఎలా వస్తుంది? అలా కూర్చుంది, అలా కూర్చుంటే అంటే మోకాళ్ళకి నిప్పులు ఉంటేది వేరే విషయం. వెనక్కి జరిగింది. నేను ఇక్కడ మీ చేత సాధనలు చేస్తాను తప్ప కబుర్లు చెప్పడానికి రాలేదు. కొంపలు అంటుకుపోతూ ఉంటే నేను కబుర్లు చెప్పాను. మీరు ఇలా చేసుకోండి, మీకు టార్చ్ లైట్ ఇచ్చేస్తాను నేను ఇవాళ. అది గంటలు గంటలు కాదు, ఇంకో అరగంటలో మీకు టార్చ్ లైట్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. కానీ ఇది అవసరం, లైన్లో లేకుండా. ఆధ్యాత్మిక విజ్ఞానంలో ఎలా ప్రవేశిస్తారు? సక్రమంగా ఉండాలి కదా. అంచేత చెప్పేవాళ్ళు మొహమాట పడకూడదు. టీచర్ మొహమాట పడితే అట్ట, వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటి? వాళ్ళకి జ్ఞానం కావాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చారు. నేను చెప్పటానికి వచ్చాను, మరి ఇంకా మొహమాటాలు ఎందుకు? అంచేత స్థిరంగా కూర్చోండి, ముందుకు వంగకుండా. వెన్నుపూస తిన్నగా పెట్టండి, మెడ కరెక్ట్గా ఉండాలి. పారి ఉండాలి, అది చూసుకోండి. ఇది ఎప్పుడు కూడా ఇలా ఉందంటే శ్వాస ఎక్కువ లోపలికి వెళ్ళదు. మన ఉద్దేశం ఏంటి? శ్వాస కరెక్ట్గా ఉండాలి. దానికి ఆధారం ఏంటి? పిరమిడ్. ఇది అక్కడ ట్రయాంగిల్ ఉంది చూసారా? ఇప్పుడు మనం త్రిభుజాకృతిలో లేవు కూర్చుంటే, కానీ దీంతో పాటు ఇంకొక మ్యాజిక్ జరుగుతుంది. మీరు కరెక్ట్గా కనుక కూర్చుంటే నాలుగు తలాలు మీ చుట్టూ పిరమిడ్గా డెవలప్ అవుతాయి. నాలుగు త్రిభుజాలు ఒకదాని మీద ఒకటి పడితే ఏమవుతుంది? పిరమిడ్ అవుతుంది. అంతే కదా? ఇంచేత పిరమిడ్ అనేటటువంటి భాష సంస్కృతంలో లేదు కనుక దానికి ఏమని చెప్పాడు? సమంకాయ శిరోగ్రీవం ధారయన్. ధరించాలి మీరు. ధారయన్ అంటే ధారణ చేయటం. దేన్ని ధారణ చేస్తున్నారు? కూర్చున్నారు. దేన్ని ధారణ చేస్తున్నారు? ధారణ అంటే తెలుగు అర్థమవుతుందా? ఇక్కడ తెలుగు అర్థమవుతుంది అందరికీ కానీ తెలుగు వాళ్ళేనా? భాష ప్రాబ్లం అవుతే ఇంగ్లీష్లోకి వెళ్తా. అందరికీ అర్థమవుతుంది కదా? మీరు కూర్చున్నారు ఇలాగా, ఇలా త్రిభుజాకృతి ఏర్పడింది. మరి దేన్ని ధారణ చేస్తున్నారు మీరు? నేను అందుకు చెప్తున్నా, చేసేది కరెక్ట్గా చేస్తున్నారు మీరు, కానీ అది ఏం చేస్తున్నారో మీకు తెలియటం లే. ఒకసారి మా గురువు గారు ఒక చెప్తూ ఉండేవారు, ఒక ప్రొఫెసర్ గారికి భార్య చాలా సహాయం చేసి ఆయన కాలేజీకి వెళ్లే ముందు అన్ని అమర్చి టిఫిన్ పెట్టి అన్నీ పెట్టి బట్టలు గోళ్ళు అన్నీ ఎక్కడ పెట్టి కారెక్కించాక ఆవిడ గుడికి వెళ్ళేది. ఆ రోజు ఎందుకో ముందు గుడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అన్నీ ఎక్కడున్నా అక్కడే పెట్టానండి, మీరు వెళ్ళండి అని. సరే ఆవిడ రాలేదు, ఇంకా ఈయన బయలుదేరటానికి రెడీ అయిపోయాడు. ఆయన కళ్ళజోడు ఎక్కడుందో ఆయనకి తెలియలేదు. రోజు అయితే ఆవిడ ఇచ్చేది. ఆ రోజు ఆవిడ కళ్ళలేదు, ఇంకా ఆయన కళ్ళజోడు వెతుకుంటున్నాడు. అంతా కూడా అరగంట లేట్ అయిపోయాడు కాలేజీకి. కానీ ప్రొఫెసరే కనుక ప్రమాదం ఏముంది? భార్య వచ్చేంత వరకు ఆగాక నా కళ్ళజోడు ఏది అన్నాడు. ఆయనకి రీడింగ్ గ్లాసెస్, రీడింగ్ గ్లాసెస్ అంటే తెలుసు కదా, చదువుకునేటప్పుడే పెట్టుకోవాలి. అంచేత చదువుకునేటప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నవాడు చదవనప్పుడు ఏం చేస్తాడు? ఇలా పెట్టుకుంటాడు, కనిపిస్తూ ఉంటాయి. పేపర్ చదివాడు, పైకి ఇలా పెట్టుకున్నాడు, టిఫిన్ తినేశాడు, బట్టలన్నీ వేసేసుకున్నాడు, కారెక్కాలి, కళ్ళజోడు కనిపించలేదు. భార్య వచ్చి ఎక్కడుంది కళ్ళజోడు అంటే, ఎక్కడుంది? నీ మీదే ఉంది కదా, నీ దగ్గరే, కళ్ళలా దింపుకో అంది. నేను దింపుకున్నది అందుకోసం కాదు, నా కళ్ళజోడు పైకి వెళ్ళిపోయిందండి. అంటే ఇప్పుడు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే, మీ కళ్ళజోడు పైన ఉంది, వెతుక్కుంటున్నారు ఎక్కడుందో. నిజంగా పైనే ఉంది. కూర్చున్నవాడు ఎవడు? మీరు అంటే నేను కదా. కూర్చున్నది ఎవరు? నేనే కూర్చున్నా కదా. మరి నేనులో ఈ నాలుగు త్రిభుజాలు వస్తాయి. ఏంటా నాలుగు? మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు. ఈ నాలుగు ఒక బిందువు దగ్గరికి కలిస్తే పిరమిడ్ అయిపోయింది, వేరువేరుగా ఉంటే ముక్కలైపోయింది. అంచేత ఎవడు కూర్చున్నాడో కూడా తెలుసుకోని సమంకాయ శిరోగ్రీవం ధారయన్. దాని తర్వాత కదలొద్దు, అచలం. ఎక్కడుండాలి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఒకచోట కేంద్రీకృతమై ఇవ్వాలి. స్థిరంగా అలాగే ఉండండి. ఉన్నారా? అలాగే ఉన్నారు, నా మాట వింటున్నారుగా. ఇలా పిరమిడ్ డెవలప్ చేసుకున్న తర్వాత అసలు ఉద్దేశం దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? మనం బతికున్నాము, అహంకారం ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి, చిత్తం ఉండాలి. సరే, కానీ ఎప్పుడు వరకు? శ్వాస ఉంటే. శ్వాస లేకపోతే ఎంత తొందరగా తీసేద్దామని చూస్తారు, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కదా. అంచేత మనం నాసిక ద్వారా పిల్లల్ని ఆడుకునేవండమ్మా. వాళ్ళ ఇష్టం మనం చేయకూడదు. పెద్ద పెద్ద రణగుణధనం జరిగితేనే సాధనలో ఉంటే పిల్లలే. కానీ ఎవరినైనా కాస్త గమనించి ఉండండి, బయటకు వెళ్ళిపోయి అల్లరి చేయకుండా. ఇక్కడ వాళ్ళ ఇష్టం, మన డిస్టర్బ్ చేయరు. ఇంచేత ఎక్కడున్నా మనం? ధారయన్, అచలం, స్థిర. స్థిరం అక్కడ ఉంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మీరు చూడు, కానీ ఒకళ్ళు కాస్త చూసుకుంటూ ఉండండి. అందరూ స్థిరంగా అయిపోతే వాళ్ళని కూడా చూసుకోవాలి. ఆ బాధ్యత ఎవరికి ఇస్తుందా? బదిరి నువ్వు చూసుకుంటా, వెళ్తే బయటికి, లోపల ఏం చేసినాయో అని బయట కూర్చున్నాం. అంటే ఇది కింద పెడితే గుయ్యి అంటుంది, దీనికి కూడా వదిలితే కోపం వస్తుంది. అంచేత ఇలా పెట్టుకుని ఇది కరెక్ట్గా పెట్టుకోండి. ఇందుకు మన మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తాయి. వాటిని మూసేసామనుకోండి, క్లోజ్ అయిపోతాయి అవి. ఎడమ చేతి అంటే కుడి చేతితో పనిచేసే వాళ్ళకి ఎడమ చెయ్య జ్ఞానేంద్రియం అవుతుంది, కుడి చెయ్య కర్మేంద్రియం అవుతుంది. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళకి రివర్స్ అవుతుంది. ఏది ఉన్నా కుడి చెయ్య ఎడమ చెయ్య కనుక ఆ రెండు చేతులు కల్పించుకుంటాం మనం స్థిరంగా కూర్చున్నాం. శ్వాస ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. మనం నాసికారంధ్రం నుంచి శ్వాస వెళ్తోంది, నాసికారంధ్రం నుంచి కిందకి వెళ్తోంది. కిందకంటే నా ఉద్దేశం బయటకు వస్తుంది. శ్వాస సెప్ చూసుకోండి, అని కళ్ళు చూసుకోండి. తర్వాత నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఏం చూశారు? నేను చేసుకుందామంటే ఒప్పుకోను. కళ్ళు తెరవండి. లోపలికి వెళ్తున్న శ్వాసకి బయటకు వస్తున్న శ్వాసకి తేడా గమనించగలిగారా? శ్వాస మీద ధ్యానం చేయమంటాం, కానీ ఏం ధ్యానం చేయాలి? ధ్యానం అంటే ఎప్పుడు చేస్తాం? ఏదైనా ఒక విషయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అది చాలా గొప్ప విషయం. అది తెలిస్తే మన జీవితం గురించి రహస్యాలన్నీ కూడా తెలిసిపోతాయి అన్నది. మీరు ధ్యానం చేస్తూ ఉంటే పిల్లవాడికి చదువు మీద ధ్యానం ఉంటుంది. స్కూల్కి వెళ్తాడు, వస్తాడు. కాలేజీకి వెళ్తాడు, వస్తాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీకి వెళ్తాడు, వస్తాడు. లేదు ఇంటర్మీడియట్ చదివాక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తాడు, వస్తాడు. ప్రతిరోజు వెళ్తాడు, వస్తాడు. ఎందుకు? ప్రతిరోజు ఎంతో కొంత కొత్త విషయాలు నేర్చుకుంటాడు. అవునా కాదా? కొత్త విషయాలు మీరు నేర్చుకోలేకపోతే, అక్కడ పాఠం అది ఏం చెప్పడం లేకపోతే, గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీగా చెప్తామన్నా వినరు. లక్ష రూపాయలు ఇచ్చి పాఠం చెప్పే వాళ్ళ దగ్గర చేర్పిస్తున్నాం. అవునా కదా? ఇవ్వలేకపోతే అప్పు చేసి మరీ ఇస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? వాడు స్కూల్కి వెళ్లి తిరిగి వస్తే ఎంతో కొంత వాడు నేర్చుకోవాలి. ఎక్కువ నేర్చుకుంటే ఇంకా ఇష్టపడతాం. మరి మీరు శ్వాస మీద ధ్యానం చేస్తున్నారు కదా. ఇందుకు శ్వాస మీద గురించి నేను చెప్తున్నాను. నేను పిరమిడ్ యోగా గురించి ఏం మాట్లాడబోటం లేదు. నేను గాయత్రి గురించి చెప్పబోతున్నాను. కానీ దానికి ఇది బేసిస్. ఇది కరెక్ట్గా లేకపోతే, శ్వాసని మీరు అధ్యయనం చేయకపోతే, మరి అధ్యయనం చేయాలి అంటే ఏబీసీడీలు రావాలి కదా. ఒక పుస్తకం చదవాలి అంటే మొట్టమొదట ఇంగ్లీష్ పుస్తకం గురించి చెప్తున్నాను. అది అన్ని భాషలకి ఒకటే. ముందు ఏం తెలియాలి మనకి? వర్ణమాల తెలియాలి. తర్వాత ఏం తెలియాలి? వాటిని ఎలా కలుపుకుంటే ఎలా ఉచ్చారణ చేయాలో తెలియాలి. దాన్ని గ్రామర్ అంటాం. అక్షరాలు తెలిసే గ్రామర్ తెలుసు. ఇంకేం చేయాలి మీరు? ఆ అక్షరాల కూర్పుని మీ భావం చెప్పుకోవటానికి తగినట్టు వాక్యము తయారు చేస్తారు. వాక్యం మళ్ళీ అర్థదిద్దమైనా అర్థం కాదు. అవునా కదా? అంటే మొట్టమొదటి ఏం తెలియాలి మనకి? ఆల్ఫాబెట్స్ తెలియాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి వర్ణమాల ఏమిటో మనకి తెలియాలి. తెలిసాక వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలను ఏం చేయాలి మీరు? కలుపుకుని పదాలు ఏర్పాటు చేయగలిగారు. పదాలు ఏర్పాటు చేసుకున్నాక వాక్యాలు ఏర్పాటు చేసుకున్నాం. వాక్యాలు ఇంకా మీ ఇష్టం. పదాలు వకబులవి వచ్చాక మీ ఇష్టం వచ్చినట్టు ఆ వాక్యాల్ని ఉపయోగించుకోవచ్చు. అంతే కదా? అంచేత ఈ శ్వాసని కనుక మనం పీలుస్తూ వదులుతూ ఉంటే ఓ తమాషా మీకు అర్థమవుతుంది. లోపలికి వెళ్తోంది శ్వాస, కానీ ఎందుకో అదే దానికి అదే వెనక్కి తిరుగుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది. మీరు చెప్తారా చాలు బయటకు రా అని? ఆర్డర్ ఇస్తారా ప్రతిసారి? మీరేం చేయరు. లోపల ఏదో జరుగుతుంది, దానంతా అదే. పడుకున్నా శ్వాస వెళ్తూ ఉంటుంది, బాధలో ఉన్నా శ్వాస వెళ్తూ ఉంటుంది కదా. అంచేత ఈ శ్వాస యొక్క అర్థాన్ని, వాక్యాన్ని నిర్మాణం చేసేటటువంటి ఒక విజ్ఞానం ఉంది. దాన్ని గాయత్రి విజ్ఞానము అంటాం. గయాన్ త్రాయతి ఇది గాయత్రి. ప్రాణాలను రక్షించేది గాయత్రి. దాని అర్థం అది. గయాన్ అంటే ప్రాణాలు, త్రాయతి అంటే రక్షించేది. మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? దాన్ని తెలుసుకోవటానికే కదా. మరి వకబులరీ అది తెలియాలి అంటే దాని రహస్యాలు తెలియాలి కదా. అంటే గాయత్రి తెలియాలి. అంటే ఈ జగద్గురువు ఏం చెప్పాడు, ఛందస్సులన్నింటినీ కూడా నేనే గాయత్రిని అన్నాడు. మరి ఎందుకు చెప్పాడో ఆయన నాకు ఇప్పటికీ అర్థం కాదు. శ్వాస పీల్చుకుంటూ కూర్చుంటే చాలు కదా గాయత్రి ఎందుకు అంటే, జగద్గురువుని అడుగుదాం, ఆయన చెప్పింది అది. ఛందస్సుల్లో గాయత్రి నేను. ఏ గాయత్రి? మీ గాయత్రి, మీ గాయత్రి, మీ గాయత్రి, మీ గాయత్రి. ఇంచేత మీ గాయత్రీలు వేరు, మీ పిరమిడ్లు వేరు. పిరమిడ్ అంటే ఏం చెప్పాను ఇందాక నేను? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవేగా మీ అందులో మార్పు. ఇంద్రియాలు మనం అందరికీ ఒకటే. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు ప్రాణాలు, ఐదు తన్మాత్రలు, ఇవందరికీ ఉంటాయి. నాలుగైదు ఇరవై. కానీ మనం ఎక్కడ మారుతాం? మీరు గాలి పీల్చుకుంటూ ఉంటే బయట పీలుస్తున్న గాలి ఇదేనా, మీ గాలి వేరు, నా గాలి వేరా? ఒకే గాలి పీలుస్తున్నాం కదా. మరి ఏం జరుగుతోంది? మీరు పీల్చగానే మీరైపోతున్నారు. జరుగుతున్నది అదే కదా. ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అందరం ఒకే గాలి పీలుస్తున్నాం కదా. మరి ఒకే గాలి పీలుస్తూ ఉంటే మీరు మీరెందుకు అవుతున్నారు? మీరేదో పేరు చెప్తారు. మీ పేరు అది చెప్పగలిగే శక్తి దేని వల్ల ఉంది? మీ పేరు చెప్పగలుగుతున్నారు కదా. నేను అని మన పేర్లన్నీ చెప్పుకుంటాం కదా. కానీ ఈ పేర్లన్నీ చెప్పగలిగేటటువంటి సామర్థ్యం మన ఎందువల్ల వచ్చింది? శ్వాస వల్ల వచ్చింది. దాన్నే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటాం. అంచేత ఈ ఇరవై ఏంట చెప్పాను ఇందాక నేను గుర్తుంచుకోండి. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు ప్రాణాలు, ఐదు తన్మాత్రలు, నాలుగైదులు ఇరవై. ఇవన్నీ కలిసి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే పిరమిడ్ ఏర్పడుతుంది. కానీ మీ పిరమిడ్ లేదు, మీ పిరమిడ్ లేదు, వాళ్ళ పిరమిడ్ కూడా లేదు. వాళ్ళకి తెలిసినా తెలియపోయినా పిరమిడ్ అని తెలియపోయినా ఉంది వాళ్ళకి మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. అందుకని ఏమని చెప్తాడు భగవద్గీతలో? ఛందసాం గాయత్రి అహం. ఛందస్సుల్లో నేను ఈ గాయత్రినే. ఎందుకు చెప్తుంది అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలు మీవి, దాని జోలికి రాడు కృష్ణుడు. కానీ మిగతా మూడు మనకి శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరం ఒకటింది, సూక్ష్మ శరీరం ఒకటింది, కారణ శరీరం ఒకటింది. ఆ మూడు శరీరాలు కలుపుకోగలిగి మీ మనోబుద్ధి చిత్తాహంకారాలు కలిపితే నాలుగు శరీరాలు అయిపోతాయి. ఆ నాలుగు శరీరాలు ఒకే బిందువు దగ్గర ఉంటే పిరమిడ్ అవుతుంది, ఓపెన్ అవుతే మూలాధార చక్రం అవుతుంది. మీకు కొంచెం అది తెలుసా? మూలాధార చక్రం గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విన్నారా కనీసం? ఇప్పుడు విన్నారు. సరే, ఇక్కడ మన కిందన నాలుగు దళాలుగా ఓపెన్ అవుతుంది. పిరమిడ్ ఏదైతే ఒక బిందువు దగ్గర ఉందో అది ఓపెన్ అవుతే నాలుగు రేకులు ఉన్నటువంటి పద్మంగా ఓపెన్ అవుతుంది. అంచేతే మన జీవితంలో రెండు జరుగుతున్నాయి. మీరు శ్వాసని, మన మనోబుద్ధి చిత్తాహంకారాలని వశం చేసుకోవాలి అంటే అచలం స్థిర పిరమిడ్ ధ్యానం చేసుకోవాలి. అంటే పిరమిడ్ను చూడాలా? మీరే పిరమిడ్ అయిపోవాలా? మీరే పిరమిడ్ అయిపోతారు. అయిపోయాక సాధన పూర్తి అయిపోతుంది. కానీ ఎప్పుడు పూర్తవుతుంది? ఏదైనా ఒక టెక్నాలజీ డెవలప్ చేస్తే, ఒక మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తే చాలా కష్టపడతారు. కష్టపడ్డాక మందు కనిపెడతారు. మందు కనిపెట్టే కదా ఎవరికి ఉపయోగపడాలి? ఆ సైంటిస్ట్కి మాత్రమే ఉపయోగపడాలా? కనిపెట్టిన వాడికి? అందరికీ ఉపయోగపడుతుంది. ఆ జన్మలోనైనా సైంటిస్ట్ ఉన్నంత వరకు పనిచేస్తుందా? అది సైంటిస్ట్ వెళ్ళిపోయినా పనిచేస్తుందా? ఎన్నాళ్ళ వరకు పనిచేస్తుంది అలాగా? అలా పనిచేస్తూనే ఉంటుంది. అంచేత ఎవడు ఈ పిరమిడ్ ధ్యానం చేసినా, గాయత్రి ధ్యానం చేసినా వాడికి ఎన్ని దళాలు వస్తున్నాయి? నాలుగు దళాలు వస్తున్నాయి. కనుక చాతుర్వణ్యం మయా సుష్వ గుణకర్మ విభాగశ అని చెప్పాడు భగవద్గీతలు. నాలుగే వర్ణాలు ఉన్నాయయ్యా బాబు, ఐదో వర్ణం ఇప్పుడు ఏర్పడింది. దానికి మనం ఎంత పిచ్చిగా దాని మీద పెట్టామంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనుకుని పంచములు అన్నాం. అసలు పంచముడు లేడు, వాడికి ఉంది పిరమిడ్, వాడికి ఉండేవి నాలుగు దళాలే. అర్థమవుతుందా? కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది నాలుగు వేదాలలో ఎవడు ఏ వేదాన్ని ఉపయోగించుకుంటున్నాడు? ఇప్పుడు నాలుగు దళాలు ఓపెన్ అయ్యాయి కదా. ఎటు వెళ్తావు నువ్వు? ఏదో ఒకవైపే వెళ్ళగలవు. ఇటు వెళ్తే ఇటు వెళ్ళలేవు, ఇటు వెళ్తే అర్థమవుతావు కదా. అంతేత నాలుగు వేదాలు, నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు అంతే ఉన్నాయని గీతలో చెప్తే, నేను పుట్టాను కనుక బ్రాహ్మణుడిని, నేను పుట్టాను కనుక క్షత్రియుడిని అనే మూర్ఖత్వంలో ఇరుక్కుంది. నీ పుట్టడం గురించి ఎవడు అడిగాడు అక్కడ? గుణ కర్మ విభాగశ, నీ గుణాలు ఎలా ఉన్నాయి, నీ పనులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి నిర్ణయించుకోను ఎవరు. లెక్చరర్స్ అందరూ లెక్చరర్స్ అయినా, లేకపోతే ఒక జాతికి చెందిన లెక్చరర్ వేడు, ఇంకో జాతికి చెందిన లెక్చరర్ వేడా? ఏ జాతి వాడు అవుతేనే వాడు లెక్చరర్ అవుతే లెక్చరరే కదా. డౌట్ ఉందా ఏమైనా వాడు లెక్చరర్ అని పిలవమా? ఏమ్మా బ్రాహ్మణోస్య ముఖమాసి, నోటిని ఉపయోగించుకుని జీవించేవాళ్ళు బ్రాహ్మణుడు అంతే. దాని అర్థం దండం వేసుకున్నాడు, పిలక పెట్టుకున్నాడు, వాణ్ణి ముట్టుకోడు, వీణ్ణి ముట్టుకోడు అని మనం ఏర్పరచుకున్నట్టు వెధవేషాలు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని పురుష సూక్తం చెప్తుంది. బ్రాహ్మణుడు అనేవాడు ఏం చేస్తాడు? నోటిని ఉపయోగించి లెక్చరర్ జీవించడానికి ఏమి ఉపయోగించుకున్నాడు? చేతులు కాళ్ళు ఉపయోగించుకుంటున్నాడా? నోరు ఉపయోగించుకుంటాడు. కానీ మిగతాది కావాలి, వాడు చేతులు ఉపయోగించాలి. చేతులు ఉపయోగించకుండా ఎలా రాస్తాడు? కానీ చేతులు మాత్రమే ఉపయోగించి తన జీవితాన్ని ఉపయోగించుకునేవాడు క్షత్రియుడు అన్నాడు. బాహువులు క్షత్రియుడు, క్షత్రియుడు ఏం చేస్తాడు? అడ్డుకుంటాడు. ఎవరైనా బాధపడుతూ ఉన్నా, పెళ్లి చేస్తూ ఉన్నా, ఏదైనా చేతితో చేసే డ్రైవర్ క్షత్రియుడు, చేతులు ఉపయోగిస్తాడు కదా. కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ అందరూ దేన్ని ఉపయోగిస్తారు? వేళ్లనుగా. అంచేత వాళ్ళు మరి అదో కొత్త జాతి మనం కనిపెట్టాలి. చేతులు ఉపయోగించేవాడు క్షత్రియుడు అవుతే, చేతి వేళ్లను ఉపయోగించేవాడు వేళ క్షత్రియుడు అనాలి. ఫింగర్ క్షత్రియుడు నేను కొత్త పేరు పెట్టుకోవాలి, పెట్టుకుంటాం కదా. అలాగే డివిజన్ అయ్యే జాతులన్నీ కూడా వాళ్ళు చేతులు దేనికి ఎలా ఉపయోగిస్తారు తప్ప అసలు ఉన్నవి నోరు అంటే శిరస్సు, తర్వాత క్షత్రియుడు, దాని తర్వాత వైశ్యాజ్ కమ్యూనిటీ. అదో పెద్ద కమ్యూనిటీ అయిపోయింది మేమంతా వైశ్యాన్ని. ఊరులు శూద్రులు బ్రాహ్మణులు, ఇది పురుష సూక్తం చెప్తుంది. అంటే ఏమే ఉంది, బ్రాహ్మణుడికి తల మాత్రమే ఉంటుంది, చేతులు కాళ్ళు అవి ఉండవు. అలాంటి బ్రాహ్మణుడు తెచ్చి పెడితే ఏమవుతాడు? చస్తాడు. క్షత్రియుడు ఉన్నాడు, చేతులు మాత్రమే ఉపయోగించుకుంటాను, నాకు తల అక్కర్లేదు, నాకు కాళ్ళు అక్కర్లేదు, ఏమవుతాడు? మ్యూజియంలో పెట్టాలేమో, పెడతామో పెట్టామో వాసన వేస్తే పారేస్తాం. ఊరులు తొడలు, అంచేత వైశ్యులు ఎవరు? తొడలు. అంచేత వాడి తల ఉండకూడదు, చేతులు ఉండకూడదు. శూద్రులు ఎవరు? కాళ్ళు. పురుష సూక్తం అవతార మూర్తి ఆ విరాట్ పురుషుడు తన గురించి అలా చెప్పుకున్నాడు, నా శిరస్సు బ్రాహ్మణుడు, నా చేతులు క్షత్రియుడు, నా ఊరువులు వైశ్యులు, నా పాదాలు శుద్ధులు. కానీ ఇవన్నీ అందరికీ కావాలా? ఎవరికి? నువ్వు ఏది ఎక్కువ ఉపయోగించుకుంటున్నావో దాన్ని బట్టి జాతి గుణకర్మలు చెప్తే, నువ్వు ఎక్కడో పుట్టావు కనుక ఏదో అయిపోతానంటే అనుకో. చివరికి గురువులందరికీ కోపం వచ్చేసరి నాలుగు ఎత్తేరా పంచములు అనేసే పోతుంది. అసలు లేనే లేదు, అసంభవం పశ్చిమ జాతి. ఇంకేంటి, నువ్వు నాలుగే ఉపయోగించుకోగలవు, శిరస్సు ఉపయోగించుకోగలవు, చేతులు ఉపయోగించుకోగలవు, తొడలు ఉపయోగించుకోగలవు, కాళ్ళను ఉపయోగించుకోగలవు, ఐదోది ఏమి ఉపయోగించుకుంటావు? చాతుర్వణ్యం మయా సుస్వ గుణకర్మ విభాగ అని చెప్తాడు. మరి అది ఎలా తెలుస్తుంది మనకి? మనం ఏం చేయాలో దానికి గాయత్రి ఉపయోగపడుతుంది. అందుకే నేనే గాయత్రిని అని చెప్తాడు. మరి మళ్ళా ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ రావచ్చు. మరి శ్వాసే గాయత్రి అంటున్నాడు, మరి ఇప్పుడు గాయత్రి మంత్రం అంటున్నావు ఎలాగా అని. ఫార్ములా అనే మాట మీరు విన్నారా ఎప్పుడైనా? ఫార్ములాలో చాలా ఎక్కువ జ్ఞానాన్ని చిన్న పదంతో చెప్తాం. సైన్స్ అంతా అందుకే డెవలప్ అయింది. న్యూటన్స్ లా అంటారు, ఫార్ములా ఉంటుంది. డాల్టన్స్ లా అంటారు, ఫార్ములా ఉంటుంది. ఐన్స్టీన్స్ లా అంటారు, ఫార్ములా ఉంటుంది. అంచేత ఇక్కడ గాయత్రి మంత్రం మీకేం చెప్తుంది? మీరు ఏమైనా ఏమి చెప్పినా మీకున్నవి కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, ప్రాణాలు ఐదు, తను మాత్రం లేదు, నాలుగైదు ఇరవై మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఈ ఫార్ములా తెలియాలి మీకు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వ మనోబుద్ధి చిత్త అహంకారాలు, తర్వాత అక్షరాలు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇవంతా కలిపి ఒక గ్రూప్ ఓం భూర్భువ స్వ నాలుగు, ఈ 24 అక్షరాలు కలిపితే పంచముఖి గాయత్రి అవుతుంది. మరి పంచముఖి గాయత్రి ఆ అద్దంలోనో ఎక్కడోనో బొమ్మలోనో చూస్తారా, మీలో చూసుకోవాలా? మీలో చూసుకోవాలి, దానికి అక్కడ పెట్టింది అది. ఇది చూసుకోవటానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేయాల్సి వస్తుంది. గాయత్రి అంటే అర్థమైంది కదా, మీరే మీరేంటి, మీ ఇంద్రియాలు అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో తెలిపే ఫార్ములా ఉంది. అది ఒక మహావిజ్ఞానము కనుక, మూడు వాల్యూమ్స్ లో ఉంది ఆ మహావిజ్ఞానము. తర్వాత ఇక్కడ తెలుసును అని అడిగితే దాని గురించి చెప్తారు. కానీ అదంతా దేని గురించి చెప్తోంది, నువ్వు నడుస్తున్నటువంటి శ్వాస ఎలా మార్చుకోవాలో చెప్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్తున్నది అక్షరాల సత్యం చెప్తున్నాను. మీరు అది చేసుకోగలిగితే సర్వజ్ఞమైపోతారు. మీ శ్వాసని మారుస్తే మీరు ఏది కావాలనుకుంటే అది తక్షణం అయిపోగలదు, తక్షణం అయిపోగలదు. శ్వాసను మార్చాలని నిలబెట్టుకోగలగాలి. అది నిలబెట్టుకోవడానికి సైన్స్ తెలియాలి. ఈ సైన్స్ తెలియాలి అంటే గాయత్రి మహావిద్యాన్ని తెలియాలి. కానీ తెలిస్తే సరిపోదు గాయత్రి మహావిద్యాన్ని, ఇంకోటి తెలియాలి. ఇంటర్మీడియట్ పాఠం చెప్తున్నప్పుడు నేను ఇంటర్మీడియట్ క్లాసులే చెప్పేవాడిని, మిగతా సబ్జెక్టు నా బుర్రలో ఉన్నా చెప్పేవాడిని కాదు. థర్డ్ బీఎస్సీకి వెళ్తే ఇంటర్మీడియట్లో చెప్పింది చెప్పాననుకోండి, తప్ప తప్ప ఉన్నా కాదో చెప్పండి, తప్పేగా. ఏ క్లాసులో చెప్పాల్సిందే ఆ క్లాసులో చెప్పాలి. ఆ క్లాసులో ఏది చెప్పాలో చెప్పాలి అంటే మిగతా విషయాలు నేనేం చేయాలి, వదిలేయాలి. చెప్పవలసిన విషయం చెప్పాలి. దాన్ని త్యాగము అంటాం. త్యాగము అంటే డబ్బులు ఇచ్చేయటం అది కాదు, ఏ విషయం చెప్పాలో అది మాత్రమే చెప్తాను, మిగతా విషయాలు నేను చెప్పను. త్యాగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, సాక్రిఫైస్ అంటారు. యజ్ఞానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి, సాక్రిఫైస్. అంచేత మీరు త్యాగం చేయటం నేర్చుకోవాలి, యజ్ఞం చేయటం నేర్చుకోవాలి. అంచేత గాయత్రి మంత్రము యజ్ఞము కనుక మీరు ఉపయోగించుకుంటే మీరు ఏ దిశలో వెళ్లాలనుకున్నా ఆ దిశలో వెళ్ళొచ్చు. గాయత్రి యజ్ఞము అనేది ఒక సంస్థ కానీ ఒక ఆర్గనైజేషన్ కాదు. గాయత్రి ఎవరివి, నువ్వే. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా, రికార్డు అవుతే తర్వాత మీరు విందల్చుకుంటే రికార్డు అడగండి వాళ్ళని. గాయత్రి ఎవరు, మీరే. పంచముఖి గాయత్రి ఎందుకయ్యారో నేను చెప్పాను కదా, మనోబుద్ధి చిత్తాహంకారాలు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఇరవై ఇరవై మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు ప్రాణాలు, ఐదు తన్మాత్రలు. దాన్ని పంచభూతాలు అని కూడా అంటాం. భూతాలంటే నేను కోపం వస్తుందేమో, భూతం భూతం అన్నాడు మమ్మల్ని, తన్మాత్రలు అంటున్నా. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఈ విజ్ఞానం తెలియాలి మీకు. దానికి మూడు వాల్యూమ్స్ ఉన్నాయి, దాన్ని సీరియస్గా చదవండి. తర్వాత ఏం చేయాలి, ఎప్పుడు దేన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు మనం అన్ని వదిలేసాను, కేవలం నేనేమో ఇది ఉపయోగించుకుంటున్నాను, మీరు ఇది ఉపయోగించుకుంటున్నారు. అంటే మిగతావన్నీ ఏం చేశారు, పక్కన పెట్టారు. పక్కన పెట్టడాన్ని త్యజించడం అంటాం. ఇంగ్లీష్లో దాన్ని సాక్రిఫైస్ అంటాం, సంస్కృతంలో దాన్ని యజ్ఞము అంటాం. అంచేత ఎంత గొప్పవాడైనా ఎప్పుడు ఏం చేయాలో అది తెలియాలి వాడికి. ఎప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఎంత గొప్పవాడైనా పప్పులో కాలేస్తాడు కదా. అంచేత గాయత్రి మంత్రము యజ్ఞాన్ని మీరు చేసుకోవటం నేర్చుకోండి. ఇంకొక విశేషమైనటువంటి ఒక లాభం గురించి నేను మిమ్మల్ని అర్థించటానికి వచ్చాను. నేను సునామీ వచ్చినప్పుడు చాలా మంది చనిపోతారు. చనిపోయాక అన్ని దేశాల వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మనం కూడా సహాయం చేయడానికి ఎంతో కొంత అవస్థపడతాం కదా. మన దగ్గర ఎవరో వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్తారు కదా. అంటే సునామీ దెబ్బ కొట్టాక ఆ దెబ్బ ఫలితాన్ని, ఆ బాధను పంచుకోవటానికి మనందరం ఇష్టపడతాం, ఇష్టపడాలి. కానీ అసలు సునామీయే రాకుండా ఆపిస్తే మంచిదా, సునామీ వచ్చాక కష్టపడటం మంచిదా? గాయత్రి మంత్రం ఆపుతుంది. ఇంచేత శ్వాస ఎలా ఉపయోగించుకోవాలో అనేది మీరు అంటూ ఉంటే గాయత్రి మంత్రాన్ని, దాని ప్రభావం పక్క వాళ్ళ మీద పడుతుందా పడదా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని రోజుకు ఒక 24 సార్లు అనుకున్నారనుకోండి, మొత్తం ప్రపంచం మీద దాని ప్రభావం పడుతుందా పడదా? కానీ గాయత్రి అంటే ఏంటి? గయాన్ రక్షతి త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఇప్పుడు మనం కోరుకుంటోంది ఏంటి? ప్రాణాలేగా రక్షింపబడాలి. ఇంకా ఏ మాత్రం మానవత్వం ఉన్నా రోజుకు 24 సార్లు చేయడానికి ఒక నిమిషం కంటే ఎక్కువ పట్టదు. అందులో ఇలా కూర్చొని చేయగలిగితే ఇంకా ఫలితం వస్తుంది. ఆ గాయత్రి మహావిజ్ఞాన్ని తెలుసుకుని చేయగలిగితే ఇంకా లాభం వస్తుంది. యజ్ఞం కూడా చేయగలిగితే ఇంకా లాభం వస్తుంది. నిన్న అక్కడ మంత్రాలయంలో జరిగిన యజ్ఞంలో అక్కడ జరిగిన యజ్ఞ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని చూశాను. మొదటి రోజు 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు. చివరి రోజు మేము పూర్ణావతి చేశాక 142 కిలోమీటర్ల వరకు దాని శక్తి వ్యాపించింది. అందరూ కలిసి అంత పెద్ద యజ్ఞాలు చేస్తే 141 కిలోమీటర్ వరకు వెళ్తుంది, ఓకే. కానీ ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్కడు తను గాయత్రి చేసుకుంటూ ఉంటే ప్రపంచం అంతా వెళ్తుందిగా. చెప్పిన భావార్థమైన ఏం కష్టపడక్కర్లేదు. మీరు మీరు మీ చోట చిన్న చిన్నగా చేసుకుని అందరూ చేసుకుంటూ ఉంటే అన్ని కలిసిపోతాయి. 100,000 రూపాయలు ఒకడే ఇవ్వాలంటే చాలా కష్టం. 100,000 మంది ఒక్కొక్క రూపాయి ఇవ్వగలరా ఇవ్వలేరా? ఇప్పుడు ఈ ఊళ్ళోకి వెళ్ళి 100,000 మందిని మేము 1 రూపాయి అడుగుతామంటే ఇస్తారే ఇవ్వరా వాళ్ళు? కానీ మీ 100,000 వచ్చేస్తుంది. ఇంకా అందరూ కూడా కలిసి ఈ గాయత్రి మంత్రాన్ని ఏ సంస్థలో ఉన్నా చేసుకోమని చెప్పటానికి, అది పిరమిడ్ సంస్థలో ఉన్నాను కనుక అది పిరమిడ్గా ఎలా మారిందో చెప్పాను. అందులో నా గొప్పేం లేదు. ఇంకేంటే ఎక్కడున్నా మనుషులే ఉంటారు. మనుషులు ఉన్నారంటే శ్వాస ఉంటుంది, శ్వాస ఉందని అన్నీ ఉంటాయి. అంచేత గాయత్రిది అందరిది కూడా, అందరి ప్రాణాలను రక్షించేటటువంటి గాయత్రిని రోజుకి 24 సార్లు చేసుకోండి. దాని తర్వాత కొంచెం ఇష్టమే అది ఉండి అలాంటి పెద్ద పెద్ద యజ్ఞాలు దానికి చేసుకునే మేము అంతర్యాగం చేసుకుంటాము అంటే అంతర్యాగ విధానం అక్కడ చెప్పాను నేను, అది చేసుకోండి. అంతర్యాగంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ప్రపంచంలో ఎన్ని కోట్లాది కోట్లాది మంది పుట్టి చచ్చి మళ్లీ పుట్టినా వాళ్ళు పుట్టేది 12 రాశుల్లోనే పుడతారు. మేషరాశి నుంచి మీనరాశి మధ్యనే పుడతారు. అందుకే రాశి అంటాం. మొత్తం ప్రపంచాన్ని ఎక్కడ ఎలా పుడతాడు అని జ్యోతిర్విజ్ఞానంగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఆ 12 రాశుల్లోనే ఏదో ఒకటి ఉంటారు. గ్యారంటీగా ప్రపంచంలో ఎవడు ఎక్కడ పుట్టినా వాడు జాతకాన్ని నమ్మినా నమ్మకపోయినా వాడు పుట్టేటప్పుడే ఆ రాశిలోనే. అంచేత ఈ 12 రాశుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, మన లోపల జరుగుతున్న మార్పు ఎలా వస్తుంది అని చెప్పటానికి ఇందాక శ్వాస చెప్పాను కదా. శ్వాస దేన్ని రక్షిస్తోంది? ఈ 12 ఇటుకలను రక్షిస్తోంది. శిరస్సు మేషము, అలా లెక్క చూసుకుంటూ జ్యోతిర్విజ్ఞానంగా వెళ్తే పాదము మీనము. అంచేత ఆ మొత్తము మన శరీరము 12 రాశుల్లో ఏర్పడినటువంటి ఈ శరీరాన్ని, ఈ శ్వాసను యజ్ఞం రక్షిస్తోంది. కనుక దీన్నే మీరు యజ్ఞకుండంగా మార్చేసుకోవచ్చు. మీరు మళ్ళా యజ్ఞం చేయక్కర్లే. దానికి కావలసినటువంటి పుస్తకాలు అవి ఉన్నాయి, అవి అందరూ చదవండి, ఆచరించండి. ఆచరించండి అనేది ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నాను అంటే సునామీను రక్షించగలము దీనితో అని ఎవడైనా చెప్పుంటే చేస్తారే తీరావు సైంటిస్ట్. మరి ఓ మహామహాశక్తివంతుడైనటువంటి జగద్గురువే చెప్పాడు, ఛందసాం గాయత్రి అను. గాయత్రి అంటే మీ శ్వాసను. ఇంకా ఆ గాయత్రిని అంటే పిరమిడ్ దాంట్లో కూర్చున్నాను కనుక ఈ విషయం చెప్తా. ఇంకో దగ్గరికి వెళ్ళినా గాయత్రియే కావాలి. వాళ్ళు ఉండాలి అన్నా, ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలన్నా ప్రిన్సిపాల్కి గాయత్రి ఉండాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండాలన్నా వాడికి గాయత్రి ఉండాలి. గాయత్రి అంటే అర్థమైంది కదా, శ్వాస పీల్చుకునేటటువంటి టెక్నాలజీ. ఇంకా రోజుకి 24 సార్లు గాయత్రి మినిమం చేసుకోండి. అంతకంటే ఎక్కువ చేయవద్దు, చాలు అది. ఎంత తిండి ఉన్నా నువ్వు ఎంత తినగలవు? కడుపు నిండగానే తినగలవు. నీకేమున్నాయి? 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 5 ప్రాణాలు 5 తన్మాత్రలు 20 మనోబుద్ధి చిత్తాహంకారాలు 4. ఇంకా 24తో కడుపు నిండిపోతుంది. కానీ కొంచెం ఎక్కువ తినాలనిపించవచ్చు కదా, పెళ్లి రోజు కానీ పండుగ రోజు కానీ పిండి వంటలు అవి, అప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోండి. గాయత్రి యజ్ఞం 12 ఇటుకలు పెట్టుకుని ఎలా చేయాలో కాస్త తెలుసున్న వాళ్ళు నేర్చుకోండి. అందరూ కూడా ఈ గాయత్రీ యజ్ఞాన్ని ఒక సంస్థగా కాకుండా రాబోయేటటువంటి పృథ్వీ మీద వచ్చే ప్రమాదాల నుంచి రక్షింపబడతాము మన వల్ల అన్న భావనతో చేసుకోండి. కానీ అది భావన కాదు, నిజంగానే జరుగుతుంది. పృథ్వీ రక్షింపబడితే ఇలాంటి వాళ్ళే రక్షింపబడుతుంది. మీరు ఇంత శాంతంగా నా మాట విన్నారు, ముఖ్యంగా పిల్లలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, సరేనా?